ബ്രഹ്മാനന്ദം പരമസുഖദം കേവലം ജ്ഞാനമൂർത്തി ദ്വന്ദ്വാതീതം ഗഗനസദൃശം തത്വമസ്യാദിലക്ഷ്യം ഏകം നിത്യം വിമലമചലം സർവധീ സാക്ഷിഭൂതം ഭാവാതീതം ത്രിഗുണരഹിതം സദ്ഗുരും തം നമാമി.
മാധവ കരിയക്ഷകതമയനിദേ കവര സേതു മാധവ ദേവാദിദേവ വസുദേവനന്ദന ദമയനിദേ കവര സേതു മാധവ ഭാവജാരീനീത്ര പരമാപവീത്ര സമയമിതേ കവര സേതു മാധവ കരിരക്ഷക സമയമിതേ കവര സേതു മാധവ സുരനുത രമ കൃഷ്ണ ഓ സുരു ബ്രോവ സുരനുത രമ കൃഷ്ണ ഓ സുരു ബ്രോവ സമയമിതേ കവര സേതു മാധവ കരിരക്ഷക സമയമിതേ കവര സേതു മാധവ.
ശ്രീ ఏలేశ్వరపు రామకృష్ణయ్య గారు రచించినటువంటి హరిదాసండి వారు కూచిపూడిలో వారి మనవరాలైనటువంటి కనకదుర్గ ఏలేశ్వరపు కనకదుర్గ గారు గానం చేయటం మనం విన్నాం. ప్రియ శ్రోతలారా, మన ఆత్మస్వరూపులారా, జ్ఞానానందమయ స్వరూపులారా, మీ అందరికీ నమస్కరిస్తూ మనం ఇప్పుడు లీలాదేవి సరస్వతీదేవి వారి మధ్యలో జరుగుతున్నటువంటి ఒక అనక సంభాషణని కొనసాగిస్తున్నాం. గిరిగ్రామంలో ప్రవేశించారు. గిరిగ్రామంలో ఇతపూర్వము వర్తమాన దేహానికి ముందు లీలాదేవి అరుంధతి అనే బ్రాహ్మణ గృహస్థురాలుగా ఉండి ఉండటం, అక్కడ దేహ ఛార్జింగ్ చేసి అదే గృహంలో భర్తతో పాటు పెద్ద రాజ్యాన్ని రాణిగా తన భర్త రాజుగా ఆస్వాదించడం, ఇదంతా జరుగుతోంది కదా. ఇప్పుడు లీలాదేవి ఒకసారి ఇదంతా గుర్తు తెచ్చుకుంటోంది. గిరిగ్రామంలో అశరీరులై వారిద్దరు సంచరిస్తూ ఉండగా సరస్వతి నున్ను లీలాదేవి, లీలాదేవి సరస్వతి దిగుతూ ఉంటోంది. ఆహా సరస్వతి మాత, ఈ బ్రహ్మాండముల కల్పన వ్యవహారం అంతా కూడా ఎంత చిత్రం. ఈ గిరిగ్రామంలో ఈ మందిర ఆకాశంలో ఇన్ ద స్పేస్ పెర్టైనింగ్ టు దిస్ హౌస్ లో ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు నా భర్త అయ్యాడు. ఇక్కడ మేమిద్దరం దాదాపు 55 ఏళ్ల దాంపత్యం ఆస్వాదించాం. ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు ఇక్కడే వశిష్ఠ దేహాన్ని చిరించి పద్ముడు అనే పేరుతో రాజై విస్తారమైనటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తూ అలరించాడు. నేను ఆయన వెంట ఉండి ఉన్నాను. ఇదే గదిలో విస్తారమైన రాజ్యం. మేము ఇప్పటికీ 77 ఏళ్ల దాంపత్యం చేశాం. అటువంటి విస్తారమైన రాజ్యంలో నా భర్త పద్ముడు మరణించాడు. మరణించి ఇదే గదిలో వేరైనా ఇంకో మరొక చోట విస్తారమైన సామ్రాజ్యానికి విధూరధుడు అనే పేరుతో రాజ్యం వెళ్తున్నాడు. ఒక చిన్న కాయలో అనేక వేరు వేరు ఆవగింజలు ఉన్నట్లుగా ఈ గృహాకాశంలో వేరువేరైన బ్రహ్మాండాలు అనేకం వర్తిస్తున్నాయి. ఏమి ఈ సృష్టి చమత్కారం అమ్మా? ఇదంతా గమనిస్తూ ఉంటే ఒకసారి నా మనస్సు నా భర్త వైపు మరలుతోందమ్మా. మరలా ఇప్పటికిప్పుడు నా భర్త ఉన్నటువంటి చిదాకాశంలో ఎక్కడైతే విధూరధుడు అనే పేరుతో సుదీర్ఘ రాజ్యం పరిపాలిస్తున్నాడో అక్కడికి వెళ్లి నా భర్త సమక్షాన్ని ఆస్వాదించాలని నాకుందమ్మా. హే జగజ్జనని, నేను ఇక్కడే ఉండి నా భర్త యొక్క వ్యవహార సత్తా అంతా కూడా విధూవధుడుగా వ్యవహార సత్తా అంతా కూడా చూస్తూ ఉంటే ఎంత బాగుందనిపిస్తోంది. నా భర్తను విడిచి నేను క్షణం కూడా ఉండలేను కదమ్మా, నీకు తెలుసు కదా. అప్పుడు సరస్వతీదేవి చిరునవ్వు నవ్వింది. పుత్రి, ఓ గిరిగ్రామ అరుంధతి, పద్ముని రాజ్యపు లీలాదేవి, ఓహో నా భర్తను విడిచి నేను ఉండలేను కదా, నా భర్త నా సమక్షంలో ఉండాలి, నేను ఆయన్ని చూడాలి అని వెంగపడుతున్నావా? ఈ సృష్టి యొక్క చమత్కారం దృష్ట్యా ఒకనొక విశేషం చెప్పమంటావా? నీవు దృశ్యానికి సాక్షివి, సకల దృశ్యాలకి ఆమలో ఉన్నటువంటి కేవల పరమాత్మ తత్వానివి, పరమాత్మ స్వరూపానివి అని ఇత పూర్వమే నీకు గుర్తు చేశాను. నీవు నేను సర్వ జీవులు కూడా వారి వారిచే చూడబడుతున్న ఈ దృశ్యానికి కేవల సాక్షి స్వరూపులై ప్రేరణాతత్వ ప్రేరణా స్వభావులై జగత్తులు అనుభవిస్తున్నాం మనం అందరం కూడా అని అనుకున్నాం కదా. వాస్తవానికి నీకు అనేక ఉపాధులు గడిచిపోయాయి, అనగా అనేక మంది అనేక భర్తలు భార్యలు ఈ ప్రసంగం అంతా గడిచిపోయింది. ఈ భర్తలు భార్యలు అనేక నాటకాల్లో నటించే ఒక నటుడికి అనేక భర్తలు భార్యలు ఉన్నటువంటి వ్యవహారం ఎటువంటిదో ఈ అనేక జన్మల యొక్క సంబంధ బాంధవ్యాలు బంధుత్వాలు అటువంటివి కదమ్మా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ వర్తమాన వ్యవహారంలో కూడా నీకు ముగ్గురు ఉన్నారు భర్తలుగా. ఒక ఆయన వశిష్ఠ బ్రాహ్మణుడు, అతనితో ఈ గిరిగ్రామంలో ఎంతో దాంపత్యం అనుభవించావు, సుదీర్ఘ దాంపత్యం అనుభవించావు, అనేక మంది పిల్లలు ఉన్నారు మీకు. నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, నా సంపద, నా పశువులు, ఇటువంటివి ఎన్నో అనుభవించావు. నా బంధువులు, వాళ్ళకి మర్యాదలు చేయాలి, ఇటువంటివి కూడా అనుభవించావు. ఇక్కడే ఆ వశిష్ఠ బ్రాహ్మణుడు నీ భౌతిక దేహం కూడా భస్మం అయినాయి. ఇక్కడే పద్ముడు అనేటువంటి పేరుతో ఒక మహారాజు అయ్యాడు నీ భర్త. అతని శవం నీ అంతఃపురంలో పుష్పగుచ్చాలతో కప్పబడి ఉంది. అతడు ఏం చేస్తున్నాడు, దేహం ఇక్కడ ఉండగానే ఇదే గదిలో విదూరధుడు అనేటువంటి పేరుతో సుదీర్ఘమైనటువంటి సంసారాన్ని, గొప్ప సామ్రాజ్యాన్ని అనుభవిస్తున్నాడు. అది కూడా నువ్వు చిదాకాశ రూపంతో వీక్షించావు. ఇప్పుడు ఈ వర్తమాన క్షణంలో ఆ విధూరధుడు సంసారం అనబడేటువంటి మహాసముద్రంలో పడి భ్రాంతుడై, నేను నా రాజ్యం, నా శత్రురాజులు, నా మంత్రులు, నా సంపద, నా ప్రజలు, శత్రురాజులతో యుద్ధం ఎలా చేయాలి, హౌ టు అటాక్ దెమ్, హౌ టు విన్ ఓవర్ దెమ్, ఇటువంటి అనేక భ్రాంతుల్లో కొట్టుకుంటున్నాడు. అనేక భోగ సమూహాల్లో పడి వికలుడై ఉన్నాడు. మహాతమస్సులో, డీప్ డార్క్నెస్ లో మునిగిపోయి ఏవో రాజకార్యాలతో అత్యంత విశ్వాసంతో నిర్వర్తిస్తూ, ఇతపూర్వం ఏంటి, ఇక ముందు ఏమిటి అనే విషయమే పరిశీలించకుండా భ్రమలో ఉండి అనేక వ్యవహారాలను ఏదో సన్మయం అయి ఉన్నాడు ఆ విధూరధుడు. బిడ్డ వనిత, లీలాదేవి ఇప్పుడు చెప్పమ్మా, ఏ విధంగా అయితే సుగంధ కణములు గాలి చేత ఒక చోటు నుంచి ఇంకో చోటికి కొట్టుకుపోబడుతూ ఉంటాయో, నీవు కూడా నీ ధ్యాసతో అనేక దేహాల్లో ప్రవేశించావు, నిష్క్రమించావు. ఆయా ప్రతి ఒక్క దేహంలో, ప్రతి ఒక్క దేహంతో అనేక మంది బంధువులు ఉన్నారు, అనేక మంది ప్రియమైన వారు ఉన్నారు, అప్రియమైన వారు ఉన్నారు, బంధువులు ఉన్నారు. ఇప్పుడు నా భర్త నేను చూడాలి, నేను దూరమై ఉండలేను అనేటువంటి ఒక ఆనక ఆవేదనని వెలుగుస్తున్నావు. అనేక జన్మలు చవిచూచినటువంటి నీవు నా భర్త అని చెబుతున్నది ఎవరి గురించో మాకు అర్థం కావట్లా. ఇక ఇప్పుడు నిన్ను ఎక్కడికి తీసుకుపోవాలి చెప్పు. ఈ సంసారము, ఈ దృశ్య వ్యవహారము ఇదంతా బ్రహ్మాండాలతో కలుపుకుని ఇలా ఉంటుంది. ఈ దృశ్య సంసారం ఈ విధంగా ఉంటుంది. అనేక ఉపాధులు, సంబంధాలు, మానసిక వేదనలు, రోదనలు, మానసికమైనటువంటి ప్రియ అప్రియాలు, ఈ ఇది ఇలా నడుస్తున్నాయి. మైక్రో లెవెల్, మైక్రో లెవెల్ చూస్తే అనేక బ్రహ్మాండాలు విషయాలు మరొక రకంగా ఉంటున్నాయి. అయితే ఈ బ్రహ్మాండాలు బాహ్యాన కనిపించే బ్రహ్మాండాలు కాని అంతరమైనటువంటి మనోబుద్ధి, చిత్త అహంకారాలు, ఇష్టాలు, ప్రియాలు, సంబంధాలు, అనుబంధాలు, బాంధవ్యాలు, వ్యవహారాలు ఇవన్నీ కూడా చైతన్య తత్వం యొక్క స్వయం కల్పిత చమత్కారమే కదా. ఇంతకు మించి ఇక్కడ ఇంకేమీ లేదు. ఈ జాగ్రత్త సంఘటనలు స్వప్నంలో చూసే దృశ్యం కన్నా ప్రత్యేకమైనవి ఏమీ కావు. ఈ రెండు ఒకటే. అనేక జన్మల యొక్క కార్యక్రమాలు పరిశీలిస్తున్న మాకు ఒక్కొక్క జీవుడు ఒక్కొక్క ఉపాధిలో పొందుతున్నటువంటి జగత్ సంబంధమైన సంఘటనలన్నీ మాకు ఒక వ్యక్తి ఈ రాత్రి కళ, రేపు కళ, ఎల్లుడి కళలా మాకు సుస్పష్టంగా కనిపిస్తున్నాయమ్మా. అందుచేత ఇదంతా జ్ఞాన దృష్టితో పరికించి చూడు లీలా. చైతన్య దృష్టితో చూసామనుకో, మేము ఇదంతా చైతన్య దృష్టితో చూస్తున్నాం. నువ్వు కూడా చైతన్య దృష్టితో చూస్తుంటే చైతన్య సత్తా యొక్క స్వయం కల్పిత కల్పనా వ్యవహారమే ఈ జన్మల యొక్క రాకపోకలు, జన్మ అంతర్గతమైనటువంటి సర్వ వ్యవహారాలు కూడా. ఒక స్వప్నద్రష్ట స్వప్నాన్ని కల్పించుకుని ఆస్వాదిస్తున్నట్టుగా చైతన్య సత్తా ఉపాధుల రాకపోకలు, ఉపాధుల అంతర్గతమైనటువంటి వ్యవహారాలు లీలా మాత్రంగా, క్రీడా మాత్రంగా, స్వయం కల్పితంగా అనుభవిస్తున్నట్టుగా మాకు సుస్పష్టం అవుతోందమ్మా. ఈ జన్మ జన్మాంతర పరంపర వ్యవహారాలన్నీ నీ ఎదురుగా జరుగుతున్నటువంటి విశేషాలు మాత్రమే. నీవు కేవల ప్రేక్షకుడివి. సినిమా చూస్తున్న వాడికి సినిమాకి ఎటువంటి సంబంధమో నీకు నీ ఉపాధి పరంపరలకు ఉన్న సంబంధం అటువంటిదే. అనేక సినిమాలు చూస్తున్నట్టు లాంటిది, అనేక నాటకాలు చూస్తున్న లాంటిదే. జ్ఞాన దృష్టితో పరికించి చూస్తే ఈ సంసార మండపాలన్నీ, ఇన్ని అనేక ఉపాధుల వ్యవహారాలన్నీ నీ ఎదురుగా, నీ సమక్షంలో జరుగుతున్నటువంటి చమత్కారాలే. అట్లా కాకుండా సంసార దృష్టితో చూస్తే ఒకదానికి మరొకటికి కోటాన కోట్ల యోజనముల దూరం ఉన్నాయి. దూరము అనేది కూడా భ్రమతో కూడినది. ఇవాళ రాత్రి స్వప్నంలో ఏ స్థలం చూస్తామో ఆ స్థలానికి, రేపు రాత్రి స్వప్నంలో చూసిన స్థలానికి దూరం ఎంత అంటే ఆ ప్రశ్నకే అర్థం లేనట్లు. ఒక ఉపాధితో చూచే లోకానికి ఇంకో ఉపాధితో చూచేటువంటి మరొక దృశ్యానికి ఎన్ని యోజనాల దూరం అంటే ప్రశ్నకే అర్థం లేదు. జ్ఞాన దృష్టితో ఇవన్నీ నిర్విషయ ఆకాశ స్వరూపాలుగా మేము చూస్తున్నాం. ఓ లీలా, నీ యొక్క హితపూర్వపు అసంఖ్యాకమైన జన్మలన్నీ ఇటువంటివే. నీవే కావు, శ్రోతలలో ప్రతి ఒక్కరి యొక్క, సర్వుల యొక్క ఈ అసంఖ్యాక జన్మ వ్యవహారాలంతా ఒక స్వప్నము, మరొక స్వప్నము, ఇంకొక స్వప్నం వంటివే. సూర్యకిరణాల్లో అనేక రస రేణువులు, కాంతి రేణువులు ఉదయిస్తూ ఉంటాయి. చూచావు, కిటికీ గుండా సూర్యకిరణాలు గృహంలో ప్రవేశించినప్పుడు వాటిల్లో రస రేణువులు, ధూళి రేణువులు కనిపిస్తూ ఉంటాయే. అలాగే మహాచైతన్యంలో ప్రతి పరమాణువునందు అసంఖ్యాక సృష్టి సమూహాలు వికసిస్తున్నాయి, అస్తమిస్తున్నాయి. దృశ్యం దృష్ట్యా చూస్తే ఈ బ్రహ్మాండ సమూహాల సృష్టి అంతా మహా కష్టతరంగా గొప్ప ఘనీభూతమైనటువంటి స్వభావం కలిగినట్టు కనిపిస్తుంది. పరమార్థ దృష్టితో ఇవన్నీ కలిసి ఒక మరిగి ఒక మహా విస్తారమైన ప్రదేశంలో ఒక మూల ఉన్న మరిగిందంత పరిణామం కూడా ఈ సర్వ వ్యవహారాలు కలిపితే ఉండదు. ఇక జీవుడు అనగా అనేక రత్నాలు ఒక చోట పోసామనుకోండి, ఆ రత్నాలన్నీ కూడా అనేక కాంతి పుంజాలు విదజల్లుతూ ఉంటాయి. ఆ అన్ని కాంతి పుంజాలు రకరకాల రంగుల్లో ఒక్కొక్క రత్నం ఒక్కొక్క రంగులో కాంతి పుంజం బయలువెడల తీస్తూ ఉంటుంది. ఆ అన్ని కాంతి పుంజాలు కలిపి ఒకనొక నూతనమైనటువంటి తేజం కనిపిస్తూ ఉంటుంది. నూతనమైనటువంటి కాంతి కిరణాల సమూహం కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ జీవుడు కూడా అనేక ఉపాధుల, అనేక సందర్భముల, అనేక స్వప్న జగత్తుల యొక్క కాంతి పుంజాల సమన్వయం అని మనం నిర్వచించుకోవచ్చు కూడా. అయితే లీలా, ఈ జగత్తులు ఇవన్నీ మాయ వల్లనే ఇలా కనిపిస్తున్నాయి. మాయ అనగా ఏమిటి అంటావా? కళ్ళు మూసుకుని ఏదో కథ, ఏదో సంఘటన ఊహిస్తూ ఎక్కడికో వెళ్ళినట్టుగా భావన చేయటం ఎటువంటిదో. ఆ ఊళ్ళో హైదరాబాద్ లో వీధిలో వెళ్తున్నామండి, పొద్దున్నే బస్సు దిగాం, వీధిలో వెళ్తున్నాం, బంధువుల ఇల్లు ఎక్కడా అని అనే ప్రయత్నంలో ఉన్నాము, ఆటో వచ్చింది అనేది ఏ విధంగా ఊహాభావంగా ఒకడు ఊహ, ఆ ఊహ చేయువాడు అనుభవిస్తూ ఉండవచ్చో. తనకు అత్యంత ప్రియమైనటువంటి కూతురు ఊరికి వెళ్ళాలి, వెళ్ళినట్టుగా వెళ్ళి బస్సు దిగారు, దిగి ఎట్లా వెళ్ళాలి అని రాత్రిపూట ఒక ఊహలో ఊహించినట్టుగా ఈ జగద్ అనుభవం జీవుడికి ప్రాప్తిస్తోంది. ఆ ఊహకి జగద్ అనుభవానికి తేడా లేదు అని సత్యద్రష్టలమైన మేము సుస్పష్టంగా గమనిస్తున్నామమ్మా. వాణ్ణి ఊహలో కనిపించినవన్నీ శూన్య మాత్రమే అయినట్టు ఈ కళ్ళకి ఎదురుకుండా ఘనీభూతమై కనిపిస్తున్న ఈ భూమి, ఆకాశం, ఇక్కడ వ్యవహారాలు, ఇక్కడ రూపాలు, నామరూపాలు ఇవన్నీ శూన్య రూపాలే అనే దృష్టితో నేను చూస్తూ ఆత్మయే ఈ ప్రత్యక్ష ఆకాశంగా, శూన్యాకాశంగా, శూన్యాకాశం నుంచి జగద్ వ్యవహారాలుగా కనిపిస్తోంది అని మేము ఆస్వాదిస్తున్నామమ్మా. ఎందువల్ల ఈ జగద్ వ్యవహారం అంతా స్ఫురిస్తోంది అని అడుగుతావా? అవునమ్మా, ఈ జగద్ వ్యవహారం అంతా ఈ మా కళ్ళకి కనబడే ఈ భూమి, ఆకాశం, తదితర రూపాలు, ఇష్టమైన రూపాలు, అయిష్టమైన రూపాలు ఇటువంటివన్నీ ఎందుకు ఏర్పడుతున్నాయమ్మా చెప్పమ్మా. తల్లి సరస్వతీదేవి, సరస్వతీదేవి చిరునవ్వు నవ్వి, అమ్మా ఇదంతా శాంతి వలన ఆత్మయందు స్ఫురిస్తోంది. జగత్ వ్యవహారము ఈజ్ ఈక్వల్ టు శాంతి చేత ఆత్మయందు ఆత్మను దర్శించే విధము, అంతే పెట్టాలి. వాస్తవానికి పృథివి మొదలైనటువంటి పంచభూత జలమంతా సృష్టి ఆదిలో లేదు, మధ్యలోనూ లేదు, చివరిలోనూ లేదు. సరోవరంలో తరంగం బయలుదేరింది. ఆ తరంగం ఒకనొక ఆకారంగా ఉంది. ఆ ఆకారం ఎప్పుడు బయలుదేరింది, ఎందుకు బయలుదేరింది అన్నట్టుగా ఉంది. దానికి ఏ కారణము ఆపాదించలేము కదా. తరంగం బయలుదేరింది, మరి ఆ తరంగం ఒకనొక ఆకారం పొందింది. ఆ ఆకారం ఒక కొండముచ్చులాగా ఉంది. కొండముచ్చులాగా జలం ఎందుకు రూపం పొందింది అంటే ఏ విధంగా సమాధానం లేదో. ఏదో ఒక ఆకారానికి మనం కొండముచ్చును గుర్తు చేసుకుని అట్లా ఉన్నది అని అనుకున్నాం. ఒక కోతి లాగా గుర్తుంది అంతేగాని జల తరంగానికి ఆకారం ఏమున్నది? అలాగే మేఘాకారం, మేఘం కొండలాగా కనిపిస్తోంది అంటే అక్కడ కొండ ఉంది, ఆ కొండ లేదు. మరి మేఘం కొండలాగా ఎందుకు కనిపిస్తోంది? ఎందుకు కనిపిస్తోంది అంటే దృష్టిలో కొండ ఉంది, ఇప్పుడు మేఘాన్ని చూచాడు, మేఘ ఆకారాన్ని చూచి కొండను గుర్తు చేసుకున్నాడు, కొండలాగా కనిపిస్తుంది. అందుకనే అక్కడ కొండ లేదు, మేఘమే ఉంది. ఇంకోటి అక్కడేదో మేఘం, ఒక వనం, ఒక గోడ, ఒక ప్రహరీ, ఒక కోట బురుజులాగా కనిపిస్తుంది. కోట బురుజు లేదు, గోడ లేదు, ప్రహరీ లేదు, మరి అక్కడ ఉన్నది ఏంటి? మేఘమే. ఈ విధంగా మేఘంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దృష్టితో ఒక్కొక్కటి గుర్తు చేసుకుని ఆపాదించి చూస్తున్నారో, జగత్తు అనేది కూడా ప్రతి ద్రష్ట యొక్క స్వయంకృత కల్పన చేత అనుభవం అయ్యేదే. చ చైతన్య జ్ఞాన చైతన్య మహాసముద్రంలో అనుభూతులు అనుభవాలు జగత్తులు దేశము కాలము టైం ఫ్యాక్టర్ ప్లేస్ ఫ్యాక్టర్ అనుభవ ఎక్స్పీరియన్సెస్ ఫ్యాక్టర్ ఇవన్నీ తరంగాల్లాగా లేస్తున్నాయి, లీనమైపోతున్నాయి. ఈ తరంగాలుగా లేచేవన్నిటికీ సంసారము అని టెక్నికల్ గా ఒక పేరు పెట్టారు. ఇంతకు మించి ఇక్కడ ఏమీ అవట్లేదు. సత్యం ఏమంటే వీటికి అన్నిటికీ ఆవలున్న నీ స్వస్వరూపమేనమ్మా. భావన కన్నా ముందున్నటువంటి భావ అతీత నీ స్వస్వరూపమే సత్యము. ప్రతి జీవుని పట్ల ఇదే వాస్తవం. అప్పుడు లీలాదేవి అడుగుతోంది, హే వాణి హే సర్వార్థ శోభిత హే జగత్ శ్రేయోభిలాషిని జగన్ మాతృకే నీకు నమస్కరిస్తున్నానమ్మా. పరమసత్యాలు చెప్తున్నావు, నీ యొక్క కరుణా ప్రభావం చేత మాకు ప్రసారిస్తున్న వాక్ ప్రవాహం మా యొక్క ఇతపరూప అనేక జన్మలలో జన్మలకు సంబంధించిన జాజ్య దృష్టిని తొలగిస్తోంది. అంతేకాదు ఒకనొక జ్ఞాన దృష్టి చేత నేను ఇప్పుడు ఏ ఏ జన్మలు ఎలా అలా దాటి వచ్చాను అనేది కూడా జ్ఞాన దృష్టి జ్ఞాన చక్షులతో గమనించగలుగుతున్నా. ఐఎమ్ ఏబుల్ టు సీ వాట్ ఐఆమ్ ప్రయర్ టు ద బాడీ అండ్ వాట్ ఐఆమ్ ఇన్ వేరియస్ ఫిజికల్ బాడీస్ ప్రయర్ టు దిస్ బాడీ. అనేక ఉపాధులు దాటి వచ్చిన నా స్వరూపాన్ని ఒక్కసారి నీ గమనిస్తున్నానమ్మా. నీ జ్ఞానవాక్య మహత్యం చేత నీవు చెప్తున్నదంతా వాస్తవమే అని నాకు సుస్పష్టంగా తెలియవస్తోంది. అంటే ఈ ఉపాధి ముందా ముందు మునుముందే అనేక ఉపాధులు నేను ఆస్వాదించడం జరిగింది. అవన్నీ కూడా ఈ ఉపాధి ఈ వర్తమాన లీలాదేవి ఉపాధిని ఏ విధంగా సత్యం వలె అనుభవించానో ఆస్వాదిస్తున్నానో వాటిని ఆయా సందర్భాల్లో అలాగే ఆస్వాదించాను అనే విషయం ఇప్పుడు నా జ్ఞప్తికి వస్తోంది. ఈ ఒక్కొక్క ఉపాధిలో ఒక సాత్విక సత్వ గుణము రజోగుణము తమో గుణము అధికంగా ఉంటూ ఆ ఉపాధిలో దృశ్యాన్ని ఆస్వాదించడం జరిగింది అనేది కూడా గమనిస్తున్నా. ప్రస్తుతం వర్తమాన ఉపాధి సాత్వికము కాదు తామసికము కాదు, ఇందులో అధికం రాజసికం అధికం అనే విషయం కూడా నాకు స్పష్టం అవుతుంది. ఇప్పుడు ఏ మానసిక ప్రవృత్తుల తదనంతరం వర్తమాన మానవ ఉపాధి నేను పొందానో అది కూడా గుర్తు చేసుకోగలుగుతున్నా. ఆహా జగన్మాత, నీ యొక్క బోధకే నేను ఎంత పవిత్రురాలను అవుతున్నాను. బ్రహ్మమే స్వరూపముగా కలిగి బ్రహ్మము నుండి వెలువడినట్టు నేను నానా విధములైనటువంటి యోనుల్లో జన్మించాను. ఇతపూర్వం 800 జన్మలు ఎత్తినట్లు నాకు కనపడతాం అవుతుంది, నాకు అనుభూతికి స్పష్టం అవుతోంది. ఒకప్పుడు వాటిలో కొన్ని విశేషాలని ఇప్పుడు చెప్తానమ్మా. ఏ ఏ ఉపాధులు దాటి వచ్చాను, ఇది జ్ఞానం యొక్క మననం కోసం ప్రతి జీవుడికి జరుగుతున్నటువంటి ఒకనొక తతంగా వంటిది. ఈ జన్మలు అనే యాజ్యం ఈ జన్మల చేత నేను బద్ధురాలును అనే భ్రమ నాకు తొలగడానికి వీలుగా ఒక్కసారి ఇతపూర్వ ఉపాధులని అక్కడక్కడ కొన్నింటిని గుర్తు చేసుకుంటూ నీకు మనవి చేసుకుంటూ ఉంటానమ్మా. ఒకప్పుడు నేను ఒక విద్యార్థిని అయ్యాను. నా మనసులో చెడ్డ కోరికలు ఉండేవి, కలుషిత మనస్కురాలను అయ్యాను. కలుషితమైన మనస్సు కారణంగా నేను అల్ప శక్తి కలిగినటువంటి మనిషి జన్మ ఎత్తాను. ఉత్తమమైన శక్తి మనోశక్తి కలిగినటువంటి విద్యాధరి ఉపాధి నుంచి మనుష్య ఉపాధికి దిగజారాను. మరలా ఇంకొకసారి ఈ సంసార మండపంలో ఒక సర్పరాజుకి భార్యనై నాగరాజ పత్నినై ఆరు త్రాసు పామునై ఉన్నాను. ఆ తర్వాత మరొక ఉపాధి విషయంలో కనుక ఆటవిక స్త్రీని ఆకులు ధరించి అడవులలో సంచరించాను. ఆ జన్మలో నాకు మానవుడికి మామూలుగా ఉండవలసినటువంటి దయా దాక్షిణ్యాలు ఇవన్నీ ఉండేవి కావు. మృగాలని తదితర జీవులను బాధించాను ఆటవిక స్త్రీ ఉపాధితో. దాని ఫలితంగా ఒక వనంలో ఒక పూల తీగనై జన్మించాను. అయితే ఆ వనంలో పుణ్యప్రదమైనటువంటి మునుల ఆశ్రమం ఉండటం చేత ఆ మునులు శ్రవణం చేసేటువంటి వేద ఘోష నాకు వినిపించటం చేత ఒక సందర్భంలో అగ్ని చేత దహించబడిన నేను ఆ పూతీగా అనే ఉపాధి నుంచి ఒక మునికి కూతురునై పుట్టాను. కూతురునై కొన్ని పుణ్యకార్యాలు నిర్వర్తించాను. తండ్రి గారి మా అప్పటి మా తండ్రి గారు మునీశ్వరుని యొక్క వాక్యాలను అనుసరించి బోధన అనుసరించి అప్పటి పుణ్యకర్మ ప్రభావం చేత ఒక చోట ఒక రాజునై 100 ఏళ్లు ఉన్నాను. కాని రాజుగా నేను నిర్వర్తించినటువంటి పాపభూయిష్టమైనటువంటి తదితరులను బాధించేటువంటి కర్మల చేత ఆ తర్వాత ఒక ముంగిసనై పుట్టాను. ఆ తర్వాత ఒక ఆవునై 8 ఏళ్లు గడిపాను. ఒక పక్షినై గాలిలో ఎగురుతూ ఉండగా ఒక బోయవాడు నాపై బాణం విసిరితే ఆ బాణం ఎట్లాగో తప్పించుకున్న సందర్భం కూడా నాకు గుర్తుకొస్తోంది. ఆ పక్షి ఉపాధి తర్వాత ఒక 9 అయ్యాను. ఆ తర్వాత ఒక లేడీనయ్యాను. ఒక బోయవాడు నాపై బాణం విసరడంతో ఆ బాణం యొక్క దెబ్బకు నేను మరణించాను. ఆ తర్వాత ఒక చేపనే నీటిలో తేలియాడాను. తదనంతరం ఒక తాబేలుని దీర్ఘకాలం ఒకనొక చోట జీవించడం జరిగింది. ఆ తర్వాత ఒక కిరాత స్త్రీని జన్మించి కొబ్బరి కళ్ళు త్రాగుతూ ఉండేదాన్ని. మనుజన్లో ఒక సారస పక్షిని జన్మించాను. ఆ తర్వాత కొన్ని జన్మల తర్వాత స్వర్గలోకంలో అప్సరసగా జన్మించి యువకులతో రతి క్రీడలలో నిమగ్నం అయ్యాను. ఆ తర్వాత ఇదపూర్వక తాబేలు సంస్కారాల చేత ఒక నూతిలో తాబేలుని సుదీర్ఘకాలం జీవించాను. అటు తర్వాత చెట్టు మీద హంసని కొన్నాళ్ళు ఊయలాడాను. ఆ హంస అనే ఉపాధితో బురుగు చెట్టుపై అటు ఇటు ఊగుతూ దోమల వైపు చూచి దేహ తదనంతరం ఒక దోమ బుద్ధి కారణంగా దోమనై పుట్టాను. ఆ తర్వాత ఒక లతనే జన్మించాను. ఒక కొండవాగులో ఆ లత పెరిగి జలప్రవాహం చేత పైకి కిందికి ఊగుతూ ఉండేది. నేను పైకి కిందికి ఆ జలప్రవాహ స్పర్శ చేత ఊగుతూ ఉండేదాన్నాను. ఆ తర్వాత విద్యాధనపురంలో పుట్టాను. ఇంకా ఎన్నో జన్మలు, ఉచ్చ జన్మలు, నీచి జన్మలు. ఆ జగన్మాత వింటున్నావా, ఒక్కసారి నా ఇతపూర్వపు జన్మలన్నీ చూస్తున్నానమ్మా. అనేక కళలు కంటూ కళలన్నీ జ్ఞాపకం వస్తున్నట్టు ఈ అనేక ఉపాధులకు సంబంధించిన అనేక విషయాలు నా దృష్టికి అలా జ్ఞాపకాన్ని జ్ఞప్తికి వస్తున్నాయమ్మా. ఆహా, ఎండమావుల్లో నీరు ఉన్నది అని భ్రమించి ఒక లేడీ పరుగులు తీస్తూ ఉంటుంది చూచావా. నేను కూడా ఎక్కడో ఏదో అనుభవించాలి, పొందాలి, కావాలి, సొంతం చేసుకోవాలి, సుఖాన్ని వెతకాలి, పట్టుకోవాలి అనేటువంటి ఒకనొక దుఃఖభరితమైనటువంటి ఆవేదనతో, ఆవేశంతో, ఆక్రోశంతో ఎన్నో ఉపాధులు ఆశ్రయించాను. అనగా ఎన్నో జన్మలు ఎత్తాను. ఎంతటి భ్రమ, ఎంతగా అనుభవించాను వాక్యాలతో కూడా చెప్పలేనమ్మా. ఆ వ్యాకులత, ఆ ఆర్తి, ఆ ఆవేదన, ఆ ఆవేశం, ఆ ఆశ, ఆ నిరాశ, ఆ పేరాశ, ఆ అసూయ, ఆ ద్వేషం, ఆ ప్రేమ, ఆ ఇష్టం, ఆ అయిష్టం, ఆ వ్యాకులత వర్ణనాతీతమ్మా. నేను నీకు చెప్పను కూడా చెప్పలేను అని ఆవేశంగా చెప్తోంది ఈలోగా శ్రీరామచంద్రమూర్తి మహర్షి. ఆ లీలాదేవి తనకు ఇత పూర్వం అనేక తాను అనుభవించిన అనేక ఉపాధులకు సంబంధించిన అనుభూతులను, అనుభవాలను, ఆవేశ ఆక్రోశాలను గుర్తు చేసుకుంటూ అవన్నీ జగన్మాత సరస్వతి ముందు ఎన్లిస్ట్ చేస్తోంది కదా. ఆ లీలాదేవి యొక్క జన్మలు బహు చమత్కారంగా ఉన్నాయి. మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకేమర్థమవుతోందంటే, స్వామి మహర్షి అనేక మంది జీవుల యొక్క ఉపాధి పరంపరల వ్యవహారం కూడా ఇటువంటిదే అని నాకు అర్థమవుతోంది. ఆ విషయం చెప్పడానికే మీరు లీలాదేవి ఏం చెప్పిందో మాకు చెప్తున్నారు అనేది నాకు అర్థమైంది. అయితే మహాత్మా, అజ్ఞానులు వర్తమాన వ్యవహారాల్లో బద్దులై ఉంటున్నారు. జ్ఞానులు ఇదంతా వినోదంగా చూస్తున్నారు. మహనీయులు, ఆత్మజ్ఞులు ఒక ఒక ఉపాధి నుంచి ఇంకో ఉపాధికి వెళ్ళటం అనేది ఒక కలగని, ఆ తర్వాత మెళుకు వచ్చిన తర్వాత మళ్ళా అటు ఇటు సంచరించి మళ్ళా ఈ రాత్రికి నిద్రపోయి ఇంకో కళ్ళలాగా చూస్తున్నారు. ఆహా, ఎంత ఆశ్చర్యం! అయితే మహాత్మా, ఈ బ్రహ్మాండము, ఆ బ్రహ్మాండములు, ఆ లీలాదేవి సరస్వతీదేవి దాటిపోవడం అని మీరు విషయం చెప్పినప్పటికి సంబంధించి ఒక చిన్న ప్రశ్న నా మనసులో నా బుద్ధిలో ప్రవేశించి ఉన్నది. మొట్టమొదటిగా అది అడుగుతాను, దాని గురించి చెప్పి మీరు ఈ లీలాదేవి సరస్వతుల విషయాన్ని, కథా విషయాన్ని కొనసాగించండి అని నా ప్రార్థన. వశిష్ఠ మహర్షి, నాయన చెప్పు, వాట్ ఈజ్ యువర్ డౌట్? మహాత్మ, ఆ లీలాదేవి సరస్వతీదేవి కోటి యోజనముల విస్తీర్ణం కలిగినటువంటి బ్రహ్మాండాన్ని దాటి వచ్చారు అని చెప్తూ వచ్చారు కదా. ఈ బ్రహ్మాండం వజ్రం వల్ల అతి కఠినమై ఉంటూ ఉన్నది అని కూడా అన్నారు. అటువంటి బ్రహ్మాండాన్ని ఛేదించి వేరొక బ్రహ్మాండంలో ఆ స్త్రీ ఇద్దరు ఎలా ప్రవేశించారు అని, ఎలా, హౌ దట్ ఈస్ దట్ హాస్ టేకన్ ప్లేస్ అని మీరు చెబుతూ ఉంటే అనుమానం వచ్చింది. మీరు చెప్పారు ఆదివాసి దేహంతో దాటారు అని, బట్ క్లారిటీ నాకు అనిపించలేదు. అందుచేత ఈ బ్రహ్మ అనేక కోట్ల మైళ్ళ విస్తీర్ణం కలిగిన ఒక బ్రహ్మాండంలోంచి మరొక సువిస్తారమైనటువంటి బ్రహ్మాండంలో ఎలా ప్రవేశించారు, గిరిగ్రామంలో ఎలా ప్రవేశించారు, ఈ విషయంలో ఇంకొచ్చిన వివరణ ఏమైనా ఉంటే అనలిటికల్ గా చెప్పమని స్వామి మహర్షి నా ప్రార్థన. వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, అయ్యా రామచంద్ర, నీ ప్రశ్న చాలా బాగున్నదయ్యా, చూడటానికి చాలా తీగా ఉన్నది. అయితే అసలు ఒక బ్రహ్మాండం నుంచి ఇంకో బ్రహ్మాండము అనేది ఒక కళ నుంచి ఇంకో కళ వంటిది అని చెప్పా కదా ఇందాక సూచన మాత్రంగా. కళలో చూచిన బ్రహ్మాండాలు ఏమిటి, నిన్న కళలోని బ్రహ్మాండం ఏమిటి, ఇవాళ కళలోని బ్రహ్మాండం ఏమిటి, ఎల్లుండి ఇంకో కళలో కనిపించిన ఆయన ఒక గదిలోనే నిద్రించాడు. అతను నిద్రించిన పక్కన మరొకరు స్నేహితులు ఎవరైనా పరుపులు కూడా ఉండుండవచ్చు. ఇప్పుడు ఆ నిద్రిస్తున్న ఆయన స్వప్నంలో ఏదో బ్రహ్మాండం చూస్తున్నారు. ఆ బ్రహ్మాండం ఆ గదిలోనే ఉంది కదా, ఆ బ్రహ్మాండం గదిలోనే నిద్రపోతున్నాడు కాబట్టి ఆ నిద్రపోయే ఆయన ఏ స్వప్నంలోని జగత్తు చూస్తున్నాడో అది ఆ గదిలోనే ఉన్నది కదా. ఫిజికల్ గా చూస్తే ఆ ఫిజికల్ ఆ గదిలోనే ఉండి ఉండాలి, ఎందుకని ఆ స్వప్నాన్ని అనుభవించేవాడు అక్కడే ఉన్నాడు కాబట్టి. కానీ వాస్తవానికి చూస్తే గది ఎక్కడ, స్వప్న దృశ్యం ఎక్కడ, ఈ రెండింటికి సంబంధం ఏంటి, ఈ గదిలో స్వప్న దృశ్యం ఉండటం ఏంటి, ఆ గదిలో పడుకుని నిద్రిస్తూ స్వప్నంలో చూసినటువంటి స్వప్న జగత్తు చూస్తున్నాడు కాబట్టి ఆ గదిలోని స్వప్న జగత్తు ఉన్నది అనేది అనే వాక్యంలో ఏ భ్రమ ఉన్నదో అదే భ్రమ ఆ గిరిగ్రామంలో ఈ లీల ఆస్వాదిస్తున్నటువంటి ఒక గొప్ప రాజ్యం ఉన్నది. ఆ రాజ్యం అంతఃపురంలో ఆ లీల యొక్క భర్త సుదీర్ఘమైనటువంటి విదూఢ నామధేయంతో సుదీర్ఘమైన బ్రహ్మాండం అనుభవిస్తున్నాడు అనేదంతా కూడా అటువంటిదే. గదిలో స్వప్నంలో చూచేవాడి యొక్క దృశ్య జగత్తు, స్వప్న దృశ్య జగత్తు గదిలో ఉన్నది అనేది ఎటువంటి వాక్య రహితమో ఇది కూడా అటువంటిది. ఈ వ్యవహారం మనం చెప్పుకునే ఈ లీల దేవి యొక్క వ్యవహారం కూడా అటువంటిదే అని గమనించవయ్యా. కాబట్టి బ్రహ్మాండం నుంచి బ్రహ్మాండానికి ప్రయాణం చేయడం అనేది ఒక దృశ్యం నుంచి ఇంకో దృశ్యానికి ప్రయాణం చేయటం వంటిది మాత్రమే. వాస్తవానికి నిర్విషయ చైతన్య ఆకాశం మాత్రమే ఉంది. శూన్యాకాశంలోనే వశిష్ఠనామదే బ్రాహ్మణుడు ఉన్న గృహం, అతని అనుభూతులు, ఆ అనుభూతులలో పద్ముడి యొక్క గొప్ప రాజ్యం, ఆ రాజ్యంలోని విదురుని సుదీర్ఘ రాజ్య వ్యవహారం, ఇవన్నీ స్వప్న స్వప్నాంతర్గత స్వప్న తద్ స్వప్నాంతర్గత అన్య స్వప్న వంటిదిగా ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రతి జీవుడికి దృశ్య రూపంలో అనుభూతమయ్యేది కూడా ఇటువంటిదే, ఇటువంటి చమత్కారమే అని రామచంద్ర గమనించబోయా. ఆ లీలాదేవి అక్కడ రాణి సరస్వతీ దేవిని ఆరాధించి ఆమె యొక్క కరుణను సిద్ధింపజేసుకుని ఆ గృహాకాశంలోనే ఆమె సరస్వతీ దేవితో కూడి బ్రహ్మాండ కర్పకాలని దాటి ఒకనొక బ్రహ్మాండంలో ఒక గృహాకాశంలో వశిష్ఠ బ్రాహ్మణ నామదేవుడి నివసించినటువంటి గిరిగ్రామం చూచి ఆ గిరిగ్రామంలో వాళ్ళిద్దరూ మనోరూపులై సంచారం చేస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా నిద్రలోని స్వప్నంలో నిద్రించి మరొక స్వప్నంలో ప్రవేశించడం వంటిదేనా బిడ్డ? అంచేత రామచంద్ర, ఇదంతా భ్రాంతి మాత్రమే అని గమనించిన వాడివై ఉండు. వాస్తవానికి ఈ బ్రహ్మాండములుగా అనుభవించేది, స్వప్నంలో అనుభవించేది ఇదంతా కూడా సంస్కారం టెండెన్సీ యొక్క ప్రదర్శన జాలమే, అంతకుముందు అక్కడ ఏమీ లేదు. వాసనా ప్రభావం చేత సత్స్వరూపుడైనటువంటి సత్సత్త అయినటువంటి జీవుడు స్వకల్పితంగా స్వప్నకల్పితంగా ఆస్వాదిస్తున్నది అనుభవిస్తున్నది మాత్రమే అని మేము సుస్పష్టంగా గమనిస్తున్నాం. బ్రహ్మాండము సంసారము దూరము ఇదంతా రామచంద్ర నిత్య మాత్రమే. వాసనా ప్రభావం చేతనే ఆ లీలాదేవి సరస్వతుల చిత్రంలో బ్రహ్మాండముల మనోహర దృశ్యం అంతా ప్రతిబింబిస్తోంది. వారి విషయంలోనే కాదు, సర్వ జీవుల విషయంలో స్వకీయమైన వాసనా ప్రభావం చేతనే ఈ ఉప పరంపరలు బ్రహ్మాండముల పరంపరలు అనుభవానికి వస్తున్నాయి అని గమనించు. వాసనలే లేకుంటే, అంటే టెండెన్సీసే లేకుంటే బ్రహ్మాండాలు ఎక్కడ, సంసారం ఎక్కడ, ఏమీ లేవు. ఈ జీవుని యొక్క చిత్తం ఉంది చూచావు, అటువంటి చిత్తం యొక్క చమత్కృతి చేతనే చిరాకాశము నిర్విషయ చిరాకాశము ఆవరణ సహితమై బ్రహ్మాండం వల్లే కల్పించబడి భావించబడి అనుభూతమవుతుంది. చిరాకాశము వాస్తవానికి సర్వత్రా వేయించేసి ఉన్నది. స్వప్నాన్ని చూచే వాడి యొక్క స్వప్న చైతన్యమే స్వప్నమంతా నిండి ఉంది కదా. సో చిరాకాశ చైతన్యమే స్వప్న చైతన్య రూపం దాల్చి స్వప్నమంతా ఆక్రమించి ఉన్నట్టుగా చిరాకాశ రూపుడైనటువంటి జీవుడు తన యొక్క జగత్ దర్శన అభిలాష అనేటువంటి చైతన్యం చేత దాన్ని జాగృత్ సత్తా చైతన్యం చేత జగదనుభవం అంతా పొందుతున్నాడు. ఈ జీవుని యొక్క వాస్తవ స్వరూపమైనటువంటి చిరాకాశము సర్వత్రా సర్వదా జన్మరహితం పరమశాంతమై వెలయిచున్నదయ్యా. అంటే ఎలా అర్థం చేసుకోవాలి అంటే చిరాకాశమయం తన ఎందు తానే జగత్ రూపంగా ప్రకాశిస్తూ దానికి ద్రష్టత్వం వహించి ఆస్వాదిస్తున్నది. భావనా మాత్రం చేత ఇదంతా సంభవిస్తోంది అని తత్వశాస్త్రాన్ని గ్రహించిన వారందరూ కూడా ఇది గమనిస్తూనే ఉన్నారు. మన సభలో అనేకులు ఈ విషయం తెలుసుకునే ఉన్నారు. రామచంద్ర, ఆత్మతత్వ జ్ఞానాన్ని గ్రహించిన వారు ఈ జగత్ అంతా కూడా ఆకాశం కంటే కూడా అత్యంత శూన్యంగా చూస్తున్నారు. అజ్ఞాన దృష్టితో అనేక సందర్భాలు సంఘటనలతో కూడుకున్నటువంటి జగత్తుని ఆకాశం కంటే కూడా అత్యంత శూన్య రూపంగా ఆత్మద్రష్టలు దీన్ని దర్శిస్తున్నారు. ఒక ఆయన ఒక సినిమాకి వెళ్ళాడండి. సినిమా సత్యమా, ఎందుకు అలా జరుగుతోంది అని ఎవరైనా ప్రశ్నిస్తే సినిమాలో సత్యం ఏంటి, ఎందుకేంటి, చూడవయ్య, జస్ట్ సీ అండ్ ఎంజాయ్, అది సినిమా ఏ అని ఏ మరవని వాడు ఆ హీరోయిన్ ని ఎందుకు తిట్టాడు అనే ప్రశ్నకు వెళ్ళాడు. కథ కల్పించారు అంతే, చూస్తారు బాగుంటే చూస్తా లేదు లేదు అంతవరకు. ఈ జగత్తును కూడా ఆత్మద్రష్టలు కేవలం ఒక కల్పిత దృశ్యంగా చూస్తారు, ఒక కథాగమనంగా లాగా చూస్తారు. కథాగమనంలో లాజిక్ ఏముంటుంది? ఒక హీరో ఉన్నారు, వారికి వారు ఒక గుడిసెలో నివసిస్తున్నారు అనే కథాగమనం అనుకో. ఆ హీరో గారు గుడిసెలోనే ఎందుకు ఉండాలి, మేడలో ఎందుకు ఉండకూడదు అని కథ చెప్పి ఆయనకి అడిగితే చెప్పేది వినవయ, గుడిసెలో ఉంటే మేడలో ఎందుకు ఉండకూడదు అంటావు, మేడలో ఉంటే గుడిసెలో ఉండకూడదు. కథాగమనం ఎంజాయ్ అంతేగాని దానికి గుడిసెలో ఎందుకున్నాడు మేడలో ఎందుకు ఉండకూడదు అని దానికి లాజిక్ లేనంటే, ఈ జగత్ దృశ్యము, ఈ వ్యవహారములు, ఈ ఉపాధులు, ఈ సంఘటనలు, ఈ సంగతులు, ఈ సందర్భాలు అకారణం, అంటే జగత్ దృశ్యం అకారణం కనుక మొదలే లేదు అని ఆత్మజ్ఞులు గ్రహించిన వారే ఇదంతా చూస్తున్నారు. కొందరు ఇదంతా సుస్పష్టంగా కేవల కల్పనా దృశ్యంగా చూస్తున్నారు, మరికొందరు ఇది గమనించలేక ఇందులో వ్యవహారాలతో సుఖ దుఃఖాలు అనుభవిస్తూ తన్మయం చెందుతూ ఇదంతా నిజమే కదా, నన్ను అంత మాట అన్నప్పుడు నేను బాధపడతాను కదా, ఎందుకు బాధపడను, నాకు గౌరవం లభించినప్పుడు దుఃఖం కదా, వారికి సంపదలు లభించాయి నాకు సంపదలు లభించలేవు అంటే నాకైతే ఇలా ఉన్నట్టే కదా, ఇటువంటి చమత్కారమైనటువంటి స్వకీయమైనటువంటి భావ ఆవేశాలను కల్పించుకుని సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాను. ఎందుచేత అవును వశిష్ఠ మహర్షి, ఎందుచేత జీవుడు ఆత్మస్వరూపుడై ఉండి కూడా ఈ జగద్ దృశ్యాన్ని ఇంత దుఃఖభారంగా కల్పించుకుంటున్నాడు అని నేనే అడుగుదాం అనుకుంటున్నాను స్వామి. అప్పుడు వశిష్ఠ మహర్షి, ఆయన అందుకు కారణం అజ్ఞానమే, ఆత్మ విచారణ లేకపోవడమే. ఆత్మస్వరూపుడనైన నేను నా ఆత్మ యొక్క స్వరూపాలు ఎటువంటిదో గ్రహించదను గాక అనేటువంటి స్టడీ, ఎంక్వైరీ అండ్ ఎగ్జామినింగ్ లేకపోవడమే, దీన్నే అజ్ఞానం అన్నాం. అజ్ఞానం చేతనే ఈ కనబడే దృశ్యం ఒక వజ్రం లాగా దృఢంగా ఎదురుకుండా కనబడుతోంది. ఇప్పుడు చూడు, స్వప్నంలో ఒకడు నగరాలు, బంధుజనులు, ప్రియమైన జంతువులను, వస్తువులని చూస్తాడు. స్వప్న సమయంలో అదంతా సత్యమే అనే భావనతో ఆస్వాదిస్తాడు. మెరుపు రాగానే వెనక చూస్తుంది రాత్రి వచ్చిన స్వప్నం అంతా అదంతా అలీకం, జస్ట్ డ్రీమ్, ఇట్స్ ఆల్ ఫాల్స్, ఇట్ ఇస్ ఆల్ అవుట్ ఆఫ్ మై విజువలైజేషన్ అని అర్థం చేసుకుంటాడు. అలాగే జ్ఞాన దృష్టి ఏర్పడిన తర్వాత వర్తమాన దృశ్య జగత్ అనుభవం అంతా వర్తమానంలోని స్వప్న సదృశ్యంగా, అలీకంగా, ఇల్యూజనరీగా, సుస్పష్టంగా తెలియబడుతూ ఎదుర్కొన్న ఏర్పడే ఉంటుంది. జ్ఞాన దృష్టిలో వారు ఇక ఇది సత్యమా అసత్యమా, సత్త అసత్త ఇటువంటి ప్రశ్నలే వారిలో ఉదయించవు. వారు చిత్రనాథంగా ఇదంతా దర్శిస్తూ ఉంటారు. అసత్య అయి ఉన్నటువంటి ఈ సంసారం చిత్పదార్థంలో సత్తు వలె నిజంగా ఉన్నట్లే భాషిస్తోంది. విశాలమైనటువంటి ఎడారిలో ఎండమావలు కనిపించి అక్కడ నీళ్లు ఉన్నట్లే అని భ్రమ చేత అనిపించడమే ఇది. అంట ఒక బంగారు ఆభరణాన్ని చూచి బంగారాన్ని ఏమరిచి ఆభరణం యొక్క సౌందర్యాన్ని చూస్తున్నటువంటిదే ఇది కూడా. రామచంద్ర విన్నావు కదా, మళ్ళా మనం ఈ లీలాదేవి యొక్క పూర్వ స్మృతుల వ్యవహారానికి వద్దాం. ఆ విధంగా లీలాదేవి పూర్వ తత్పూర్వ జన్మల సంఘటనలు, ఉపాధులు, సంబంధమైనటువంటి కొన్ని కొన్ని విశేషాలు తన జ్ఞాన దృష్టితో దర్శిస్తూ నెమరవేస్తూ ఆ సరస్వతీదేవితో ఆ ఉపనాటంగా చెప్పుకుంటూ వస్తుంది. అమ్మా నువ్వు చెప్పండి చాలా కరెక్ట్, ఈ ఉపాధి ముందు నేనున్నాను, కొన్ని ఉపాధులతో ఉన్నాను, అంతకుముందు ఉపాధులు, ఆ ప్రతి ఉపాధిలో అనేక సంబంధాలు ఇవన్నీ ఆస్వాదిస్తున్నట్టుగా జ్ఞాన దృష్టికి నేను నా గురించి నేను గమనిస్తున్నానమ్మా. యు హవ్ ఓపెన్డ్ అప్ ఏ గ్రేటెస్ట్ నాలెడ్జ్ ఇన్ మీ అబౌట్ వాట్ ఐ యామ్ అను అని తల్లి వైపు భక్తితో ప్రణమిల్లుతూ చూస్తోంది. వాళ్ళు అలా సంభాషించుకుంటూనే ఆ గిరి గ్రామంలోని బ్రాహ్మణ గృహంలోంచి బయటకు వచ్చారు. వారికి ఆ గిరి గ్రామంలో ఎదురుకుండా అనేక విశేషాలు కనిపించాయి. లుక్, ఇప్పుడు వాళ్ళు భౌతిక దేహరహితులై కేవలం మానసిక దేహంతో, ఆలోచన దేహంతో, అది పాంచి భౌతిక దేహం కాదండి, భావనా దేహంతో ఆ గ్రామంలో వాళ్ళిద్దరూ సంచరిస్తున్నారు. అంటే అక్కడి జనులకి వీళ్ళు అశరీరులుగా ఉన్నారు, అంటే వీరు కనిపించట్లా, కానీ వీరికి ఆ గ్రామం కనబడుతుంది. వీరు అక్కడ గ్రామంలోని ఎవరికీ కనిపించట్లేదు, కానీ ఆ గ్రామంలోని వ్యక్తులు, వస్తువులు, ఆ వీధులు, అక్కడి సంఘటనలు, దృష్టి విషయాలు వీరిద్దరూ మాత్రం చూస్తూ ఉన్నారు. అలా నడుచుకుంటూ ఊరంతా తిరుగుతున్నారు. అంతకు ముందు అరుంధతి ఉపాధితో ఆ లీలాదేవి అక్కడ సంచారం చేసినటువంటి గ్రామమే కదా, అత్యంత పరిచయమైన గ్రామంగానే లీలాదేవి చూస్తోంది. అప్పుడు వాళ్ళకి ఎదురుకుండా ఆ ఊరి చివర ఉన్నటువంటి ఒక పెద్ద కొండ కనిపించింది. ఆ కొండపై గల అడవిలో విచిత్రమైనటువంటి వృక్షాలు, పక్షులు, సెలయేళ్లు, వాటి యొక్క ధ్వనులు ఇవన్నీ లీలాదేవి నెత్తికి తెచ్చుకుంటూ వాటిని వింటూ ఆస్వాదిస్తోంది. ఇక లీలాదేవిలో పూర్వజన్మ సంబంధమైనటువంటి జ్ఞాపకాలన్నీ వెల్లుబుకటం ప్రారంభించాయి. సరస్వతీదేవి ఆ లీలాదేవి యొక్క ముఖం చూచి, ఓహో ఈవిడ తనది జరిగిపోయిన అరుంధతి ఉపాధికి సంబంధించిన సమాచారం అంతా ఇంకా ఇంకా గుర్తు తెచ్చుకుంటోంది అని చిరునవ్వుతో గమనిస్తూ ఉందని. వాళ్ళంతా ఆ గ్రామంలో అలా వాళ్ళ యొక్క సంచారం వాళ్ళిద్దరు కూడా కొనసాగించడం ప్రారంభించారు. ఊరి చివరికి వచ్చారు. ఊరి చివరగా దట్టంగా ఉన్నటువంటి వృక్ష సమూహాలు, పక్షుల కిలకిల రవాలు వాళ్ళకి వినిపిస్తున్నాయి. పొలాలన్నీ సస్య శ్యామలంగా పచ్చదనంతో నిండి ఉన్నాయి. అక్కడి బాలులు కొందరు మేకలను, పశువులను మేపుతూ కనిపించారు. వాటిని జంతువులను మేపుతూ ఒక తాడి చెట్టు కింద కూర్చుని సద్ది మూటలు విప్పుకుని తింటున్నారు. పైన చెట్ల మీద కాకులు ఆ వాళ్ళు తింటున్న తినుబండారాలను చూస్తూ ఆశగా కావు కావు నడుస్తున్నాయి. కాకులకు భయపడి ఆ పిల్లవాళ్ళు జున్ను ముక్కలను ఊళ్ళో దాచుకుని అవు కాకులు ఎత్తుకుపోతాయేమోనని జాగ్రత్తగా తింటున్నారు. ఆ చుట్టుపక్కల అడవి బాటలలోకి వచ్చారు ఈ ఇద్దరు. అక్కడ నిస్సహాయులైనటువంటి కొంతమంది బిచ్చగాళ్ళు తమ జీర్ణ వస్త్రంతో వచ్చే పోయే బాటసారులకు హాక్షిస్తూ కనిపించారు. ఇంకొక ప్రదేశంలో కొందరు సోమరులు లేజీ ఫెలోస్ అరుగుల మీద కూర్చుని త్రోవలో వచ్చేవారితో పోయేవారితో ఆకాశపోకస కబుర్లు, సరస విరసాలు చేస్తున్నారు. కొన్ని ప్రదేశాల్లో పాలు, పెరుగు వాసనల వల్ల ఈగలు వెర్రిగా ముసురుతున్నాయి. కొన్ని గుడిసెల ముందు పిల్లలు ఒంటికి మట్టిని పూసుకుని ఆడుకుంటున్నారు. ఒక ఇంటి ముందు ఒక ఆవిడ కడాపి చల్లి ముగ్గులు వేస్తోంది. సహచరులతో పరిహాసాలు ఆడుతోంది. ఆ పక్కనే ఆవులు అంబా అని అరుస్తున్నాయి. ఈ విధంగా అనేక విచిత్రమైన అలంకారాలతో కూడిన ఇళ్ళు వాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళు దర్శించడం జరిగింది. ఏ విధంగా అయితే శాంతి, ప్రేమ ఇటువంటి సాధన సంపత్తి ఆత్మజ్ఞానంలో ప్రవేశించి అతనికి భోగమోక్షాలు ప్రసాదిస్తూ అతని హృదయాన్ని పావనం చేస్తాయో, ఆ ఇద్దరు స్త్రీలు కూడా ఆ గ్రామంలో సంచరిస్తూ అక్కడ ప్రశాంతత, ప్రేమ ఇటువంటి ఉత్తమమైనటువంటి పాజిటివ్ థాట్ వేవ్స్ తో ఆ ప్రదేశాన్ని వాళ్ళు పావనం చేస్తున్నారు. మహనీయుల యొక్క అండి వాళ్ళ హృదయం అంతా ప్రేమతో ఉంటుంది. అందరినీ ప్రేమ దృష్టితో చూస్తారు. వారు ఎక్కడుంటే అక్కడ ప్రేమ మయమవుతుంది. వారిని సందర్శించగానే మన హృదయం కూడా అంతకుముందు ద్వేష ఆవేశ కావేశాలను చెలించి వారి సమక్షంలో ప్రేమ భావనతో మన హృదయం కూడా నిండిపోతుంది. అందుకనే మహనీయుల యొక్క కరస్పర్శ, వాళ్ళ సమీప్యత మనం తప్పనిసరిగా ఆధ్యాత్మిక సాధనలో సిద్ధింపజేసుకోవాలి అని పెద్దలు చెప్తుంటారు కదండి. అలా లీలాదేవి, సరస్వతీదేవి అశరీరులై జన్మి అక్కడ సంచరిస్తూ ఉంటే అక్కడ వాళ్ళలో ఒక ప్రేమ, ఒక శాంతి, ఒక ఆనందం వాళ్ళ హృదయాల్లో తట్టి చెప్పినట్టుగా వెళ్లి విరియ సాగుతూ ఉన్నది. అంటే అక్కడి వారందరూ ఒకనొక ప్రశాంతత, వాళ్ళు సరస్వతీదేవిని, లీలాదేవిని భౌతికంగా చూడలేకపోయినా వారి యొక్క హృదయ స్పర్శను ఆస్వాదిస్తూ శాంతిని, ప్రేమను, అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని పొందడం ప్రారంభించారు అక్కడ జనులు. లీలాదేవి అక్కడ సంచరిస్తూ పూర్వ అనేక జన్మల జనన మరణాలు, ఈ కాలం యొక్క చమత్కారాలైనటువంటి భూత భవిష్యత్ వర్తమాన స్థితిగతులు, ఈ సంసారం యొక్క రచనా చమత్కృతులు ఇవన్నీ చూస్తూ గుర్తు చేసుకుంటూ స్మృతిలోకి తెచ్చుకుంటూ ఆశ్చర్య చికితురాలు అవుతోంది. లీలాదేవి అంటుంది, హే వాగ్వాణి విశ్వేశ్వరి, నీ అనుగ్రహం చేత ఈ ప్రదేశాన్నంతా చూస్తూ ఉంటే ఈ జన్మకు సంబంధించిన అనేక విశేషాలు నా స్మరణలోకి, నా అనుభూతిలోకి వస్తున్నాయి. ఇక్కడ ఈ గిరి గ్రామంలో అల్లంత దూరంగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ గృహంలో, ఆ బ్రాహ్మణ గృహంలో నేను బ్రాహ్మణి లేక ఆ కుటుంబపు యజమానులని అనేక సంవత్సరాలు గడిపాను. ఆ ఇంట్లో, ఆ తోటలో అక్కడ గడిపాను. పదమ్మా అక్కడ వెళ్దాం. అరుంధతి నామధేయ గృహస్థురాలుగా ఈ ప్రదేశాలన్నీ నేను సంచరిస్తూ ఉండేదాన్ని. అప్పుడు నా శరీరం ఎంతో జీర్ణమై శుష్కమై నేను చాలా సన్నగా ఉండేదాన్ని. నా దేహం అంతా మలినమై ఉండేది. ఏవో పనులు చేస్తుండేవాడి కదా, ఉండేదాన్ని కదా. అంటే నా చేతులు, కాళ్ళు, ముఖం అనే మలినమై ఉండేది. జంతు దర్భలను తీరుస్తూ ఉండేదాన్ని ఆ సమయంలో. అందుచేత నా అరచేయి మోటు వారి ఉండేది. ప్రతిరోజు కవన్తో మజ్జిగ చిరుగుతూ ఉండేదాన్ని. అంటే చేతులు చాలా గట్టిగా ఉండేవి. నాకు అనేక మంది సంతానం ఉండేవాళ్ళు. మా ఇంటికి అతిథులు, బంధువులు, దేవతలు, ద్విజులు, సాధువులు వస్తూ ఉండేవారు. వారిని మేము ఉపాసిస్తూ ఉండేవాడి, సేవిస్తూ ఉండేవాళ్ళం. వశిష్ఠ అరుంధతి బ్రాహ్మణ దంపతులుగా గృహస్థులమై అతిథులను అభ్యాగతి స్వయం విష్ణువు అన్న భావనతో ఇంటికి వచ్చిన వారికి ఎంతో మర్యాద చేస్తుండేవాళ్ళం. ఆ విధంగా ఆ అరుంధతి నామధేయ బ్రాహ్మణ స్త్రీ దేహం ఉన్నంత వరకు అనేక పనిపాటల్లో గడిపాను. ఎప్పటికప్పుడు ఏదో పని తొందరే. వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వచ్చారు, వీళ్ళకి మర్యాద చేయాలి, వాళ్ళకి అది చేయాలి, ఈ పనులు కావాలి, ఇవి శుభ్రపరచాలి, స్నానాలు చేయాలి, వంటలు చేయాలి, అందరికి భోజనాలు పెట్టాలి, వాళ్ళు ఎప్పుడు వస్తారో, వీళ్ళు ఎప్పుడు వస్తారో, ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. ఎప్పటికప్పుడు త్వరగా త్వరగా అని నన్ను నేను అనుకుంటూ అక్కడ పనిచేసే వాళ్ళని కూడా అందిస్తూ ఉండేవాళ్ళ దాన్ని. నా భర్త కూడా ఛాందసుడై ఎప్పుడు ఏవో పనుల్లో తేలుతూ మునుగుతూ నేను అనేక సార్లు పిలిస్తే గాని స్నానము, భోజనము ఇచ్చేది కార్యక్రమాలకి వచ్చేవారు కాదు. ఆయన కోసం నేను ఎంతో వేచి ఉండవలసి వచ్చేది. చిత్రం చూచావా అమ్మా? ఆ విధంగా నేను ఈ గిరి గ్రామంలో, ఈ గృహంలో అరుంధతి నామధేయ స్త్రీని సంచారం చేస్తూ ఈ ఇంటి యజమానులని అన్ని పనులు నిర్వర్తిస్తూ, అసలు నేనెవరు, ఈ ఉపాధి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ దృశ్యమంతా నాకు ఎక్కడి నుంచి ఎట్లా ప్రాప్తిస్తోంది అనే ప్రశ్నలే ఎప్పుడు ప్రశ్నించుకోవాలా? ఇంతకు ముందు నేనెవరు, ఇప్పుడు నేనెవరు, ఇక ముందు నేనెవరు, ఏమై ఉన్నాను, ఇటువంటి ప్రశ్న గురించి కించిత్ కూడా ప్రశ్నించుకోగల తర్కమే లేదు. కేవలం భర్త, భార్య, పిల్లలు, వాళ్ళు భోజనాలకి, వాళ్ళ కోసం వంట సరంజామ, స్నానాలకి ప్రయత్నాలు, మొక్కలు, జంతువులు, పాలు, కాఫీలు, ఈ ప్రయత్నమే. వారు అటువంటి వాళ్ళు, వీరింటి ఇంటి వారు కొంచెం సమయం ఉంటే మాట్లాడుకోవటం. అంతేగాని నేనెవరు, ఎక్కడి నుంచి వస్తున్నాను, ఈ దృశ్యం ఎటువంటిది అనే చర్చయే మేము ఎప్పుడు చేయాల. నేనెవరు, ఈ సంసారం ఏంటిది అనేటువంటి ప్రశ్నలు మాకు కలలో కూడా రాల. ఎంతసేపు నా భర్త, నా పిల్లలు, వీళ్ళకి సేవ చేయటం, నా భర్త యొక్క చాదస్వం, నా మాట వినకపోవటం, ఇంట్లో వస్తువులు ఉండటం, ఉండకపోవటం, ఇంట్లో పశువులు, వాటికి వచ్చే దాణా వేయటం, పాలు తీయటం, చెట్లు, కాయలు, వంట చేయటాలు, ఈ కార్యక్రమాల్లోనే రాత్రి బౌలు గడుపుతూ ఎప్పుడైనా సమయం ఉంటే పక్కవారు అటువంటి వారు, ఎదుటి వాళ్ళు ఇటువంటి వారు అనుకుంటుండేవాళ్ళం. బంధువుల మీద మంచి చెడు చెప్పుకుంటుండేవాళ్ళం. ఇలా రోజులు గడుపుతూనే ఉండేది. కానీ నేను ఎవరు అనే ప్రశ్నయే మాకు ఎప్పుడు ఉదయించేది కాదు. క్రమంగా నా శరీరం సృష్టించింది, గుమికలు బయటపడ్డాయి. అయినా సరే అట్లాగే ఓ దుప్పటి ఒకటి కప్పుకుని కూరలు, కట్టెపుల్లలు, పేడ రవ్వు చేయటం, వంట పని చేయటం, ఇటువంటి పనుల్లో, లౌకికమైన వ్యవహారాల్లో ఎంతో శ్రద్ధ, ఆసక్తి, ఆవేశం, ఆక్రోశం ఇవన్నీ చూపిస్తూ మాటల్లో వర్ణించలేని స్థితులన్నీ ఈ ఇంట్లో నేను అనుభవించానమ్మా. ఎప్పుడైనా కొంచెం పని లేక కాస్త విశ్రాంతిగా ఉంటే ఆవు దూడల చెవుల్లో పురుగులు తొలగించడం ఏదో పరికల్పించుకునేదాన్ని. ఆకు మళ్ళ ఆ పూ తోటకి, ఆ పళ్ళ తోటకి నీళ్లు కట్టడం, ఆ కూలీల చేత ఆయా పనులు చేయించడం ఇవన్నీ నిర్వర్తిస్తుండేవాడిని.
అమ్మా సరస్వతీదేవి, ఈ ఇల్లు చూచారా, ఈ ఇంటి గడపల మీద గడపలకు రంగులు ఉన్నాయి చూచారు. నేను అనేక సార్లు ఈ రంగులు దిద్దాను. నా దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళ చేత కొంచెం చేయించి మిగతాదంతా నేనే రంగులు వేసేదాన్ని. నా మర్యాద అతిక్రమించకుండానే ఇక్కడ ఇప్పుడు పనిచేస్తున్న ఆ సేవకులను అరమాయించేదాన్ని, కేకలు వేసేదాన్ని. ఈ విధంగా రోజులు సంవత్సరాలు గడిచిపోయాయి. ఈలోగా ఎక్కడి నుంచో నాకు వృద్ధాప్యం వచ్చిపడింది. చెవులు తల ఊయల్లో ఉండడం ప్రారంభించింది. అబ్బా, వార్ధక్యం ఎంత దుర్భరమైంది. ఒక జ్ఞానులు మాత్రమే ముసల్తనం చేత బాధించబడరు, కానీ మిగతా వాళ్ళందరూ బాధించబడతారు. ఏ పిల్లలనైతే నేను పెంచానో, ఏ పిల్లలైతే నా యొక్క సేవ చేత చక్కగా వయసులోకి వచ్చారో, వాళ్లే నన్ను ఎప్పుడు పిసుకునేవారు కూడా. అమ్మా రాంగ్మయ్యి, అదిగో ఆ పుష్పవనం చూచావా? ఎవరో అడుగు కన్నా నాకు చెప్పు. అమ్మా రాంగ్మయ్యి, అదిగో ఆ పుష్పవనం చూచావా? అశోక వృక్షాల మధ్య ఉద్యాన మండపం ఉన్న చూచావు? ఆ పక్కనే తిరుగుగట్టుపై కట్టబడి ఉన్న దూడ నా కళ్ళ ముందే కొన్ని రోజులు పుట్టింది. చూస్తున్నావుగా ఆ దూడని, సరస్వతీదేవి. దానికి పుట్టగానే మర్నాడు ఒక పేరు పెట్టారు. కర్ణిక అనే పేరు పెట్టి ముద్దుగా పిలుస్తుండే దాన్ని. నా వియోగం చేత కాబోలు, అది నా వియోగ దుఃఖం భరించలేక కాబోలు. అది పాపం ఈ 7-8 రోజులుగా అంబా అంబా అని అరుస్తూనే ఉన్నట్టు నాకు కనిపిస్తోంది. దాన్ని పుట్టినప్పటి నుంచి ఆ కర్ణిక అనేటువంటి దూడకు ఎంతో సేవ చేసి దానికి స్నానం చేయించి సుఖం కలిగించేదాన్ని. సరిగ్గా దాన్ని ఆవు దగ్గరికి తీసుకెళ్లి పాలు పట్టించి దానికి ఎంతో సుఖం కలిగించేదాన్ని. నా స్పర్శకు అది ఎంతో ఆనందపడేది. ఇప్పుడు నా వియోగం చేత ఎంతో దుఃఖం అనుభవిస్తున్నట్టుగా అబ్బా అని అబ్బా అని అరుస్తాను. చూచావా, ఈ పరిచారకులు ఉన్నారు చూచావా అమ్మా, వీళ్ళకి చెప్పి చెప్పి అలసిపోవాల్సిందే. వీళ్ళకి ఒక్కళ్ళకి బుద్ధి ఉండదు, ఆ దూడ గురించి పట్టించుకోరు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులే, నా వియోగం చేత ఇక్కడ పరిచారకులందరూ ఎంతో దుఃఖం అనుభవిస్తున్నారు కదా, వాళ్ళ కళ్ళు వాచి ఉన్నాయి చూచావు కదా. నేను ఎటైనా వెళ్తే ఒక్క పని సరిగా జరగదు కదా, ఇక్కడే రోజు వచ్చి కూర్చునేదాన్ని. ఎండవేళ ఇక్కడ నీడలో కాస్త నడువాల్చేదాన్ని. చక్కటి గాలి వీస్తుంటే క్షణంలో పురుగు పట్టేది. ఇక్కడే నీళ్లు తాగేదాన్ని, చెక్క వస్తువులు అమరిక చూచేదాన్ని. ఇదంతా తీర్చిదిద్దేది నేనే. ఈ ఇల్లు నేను ఎటైనా వెళ్తే ఈ ఇల్లు పాడవుతుంది అని ఈ ఇల్లునే అంటిపెట్టుకుని ఉండేదాన్ని. అదిగో చూచావా, ఆ ఎదురుకున్న మా పెద్ద పిల్లవాడు జ్యేష్ఠ శర్మ, వాడు పాపం అలిసి ఉన్నాడు. నేను లేకపోతే ఈ పిల్లలకి ఎన్ని పాటలు పడతారు చూసావా. ఈ వనంలో మా పాడావులు ఇంకా తిరుగుతూనే ఉన్నాయి, వీటికి సరిగ్గా మేత వేయలేదు. ఈ ఇల్లు చూచావా అమ్మా, శరీరానికి ఇంద్రియాలు ఉన్నట్టుగా ఈ ఇంటికి 5 ద్వారాలున్నాయి సరస్వతి అని ఆవేశంగా చెప్తోంది లీలాదేవి. సరస్వతీదేవి అదంతా మౌనంగా వింటూ అంటోంది సరస్వతీదేవి. సత్యమంతా తెలిసి ఈ లీలాదేవి ఇతపూర్వపు అరుంధతి ఉపాధి సంబంధించిన విషయాల్లో తన్మయమై మాట్లాడుతుంది కదా, అది మాయ యొక్క చమత్కారం కదా అనుకున్నట్టుగా మాయకు అతీతమైనటువంటి లీలా సరస్వతీదేవి ఊగుతోంది. ఆ లీలాదేవి చెప్పేది వింటూ ఇక లీలాదేవి ఇంకా కొనసాగిస్తోంది. అమ్మా, ఈ ఇల్లు అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా. ఎవరైనా నా పుట్టినింటి వారు పిలిచినా కూడా నేను వెళ్లేదాన్ని కాదు, వెళ్ళినా 2 రోజుల్లో వచ్చేసేదాన్ని. ఎందుకంటే నాకు ఈ ఇల్లు అంటే అంత ఇష్టం. నేను లేనప్పుడు ఈ ఇల్లు మిగతా వాళ్ళు పాడు చేస్తారు అనే ధ్యాసలో ఉండేదాన్ని. కానీ ఏం లాభం, ఇప్పుడు ఎండ వేయడం మీకు కాబోలు, అంతా చౌడుబారి ఉన్నది. సరిగ్గా ఎవరు శుభ్రం చేయట్లా, దొడ్లో అంతా పేడ పేరుకుని ఉంది. చక్కగా అలకవచ్చు కదా, ఆ పేడలు వదిలేసి ఎండ పెడతారేంటి. ఈ పని వాళ్ళు దగ్గరుంటే కానీ మాట వినరు, ఒక్కరికి బుద్ధి లేదు. ఈ పని వాళ్ళని తీసేసి వేరే పని వాళ్ళని పెట్టుకుంటే హాయిగా అవుతుందేమో. ఈ ఇల్లు నా 2వ శరీరం వంటిది సుమా. దీని అనుకో, ఆ ఇంటి పైన కప్పు పైన ఆనప పాదు చూచావా? నేనే మా బంధువుల ఇంట్లో నుంచి విత్తనాలు తెప్పించి ఇక్కడ వేశాను. ఆ సొరకాయలు వీళ్ళు సరిగ్గా కోస్తున్నట్లు లేదు, పాడైపోతున్నాయి. పాదుకు నీళ్లు పోయమని ఎన్నిసార్లు చెప్పాలో ఈ 10 మనుషులు నా మాట వినరు. నా ఈ పిల్లకాయలు ఉన్నారు, వీళ్ళకి అమ్మ అంటే అసలు లెక్కలేదు. అక్కడ తిరుగుతున్న వాళ్ళు ఎవరో తిరుగుతున్నారు చూసావా? వాళ్ళెవరో నీకు తెలుసా అమ్మా? వాళ్ళందరూ మా వేరు వేరు ఊళ్ళ నుంచి వచ్చిన బంధువులే. అదేమిటి వీళ్ళ ఆభరణాలన్నీ ఏమైనాయి, ఎంతో షోక్గా ఉండేవాళ్లే, అలంకారాలు చూస్తూనే ఉండేవాళ్లే, ఓహో నేను మరణించాను అనే దుఃఖం వల్ల వీళ్ళు ఆభరణాలు చెల్లించారు, చక్కటి వస్త్రాలు వదిలిపెట్టి ఈ విధంగా పని ఆయా పనుల వ్యవహారాల్లో తిరుగుతున్నారా, నా వల్ల ఈ ఇంటికి ఎన్ని కష్టాలు వచ్చాయి, నా ఈ ప్రియమైన బంధువులు వాళ్ళ కళ్ళలో నిరంతరం రోదనం నాకు అనిపిస్తోంది, వీరికి సదుపాయాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేదో, ఈ పని మనుషులకి ఎంత చెప్పినా బంధువులకు వసతులు సరిగ్గా చూడరు, ఇగో ఈ మా ఈ ఇంటికి ఆవల కొంత దూరంలో నది ఉంది చూచావు, ఆ నది ఒడ్డున చెట్లు నేలకు వంగి ఉంటాయి, వాటి కొమ్మలు నేలకు రాలి నదీ జలాన్ని తాగుతూ ఉన్నాయి కదా, ఆ తాటి పళ్ళకు తాటి పండ్లు సమయాన్ని కోసుకోకపోతే ఎండిపోతాయి, ఈ పని వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో, వీళ్ళకి తిండి ఘనంగా కావాలి, పని విషయాలు పట్టించుకోవు, వీళ్ళతో చచ్చిపోవడమేనా, ఈ పని వాళ్లతో పని మనుషులతో చెప్పి చెప్పి చచ్చిపోవడమేనమ్మా, విననే వినరు, జీతం మాత్రం తీసుకుంటారు, పెట్టింది మాత్రం హాయిగా తింటారు. సరస్వతీదేవి ఆ పాటలన్నీ వింటూ పక్క పక్క నవ్వింది. మరుక్షణం లీలాదేవి ఆహా నా వాగ్ధోరణి పూర్వ సంస్కారాలను ఆశ్రయిస్తున్నాయి కదా అని గుర్తించి కొద్దిసేపు తనను తాను చూసి నవ్వుకుని మరలా చెప్పడం ప్రారంభించింది. అమ్మా వినండి, నా సంస్కారాలు కించిత్ అరుంధతి దేహ సంబంధమైన విషయాలకి తాగుతున్నాయని నువ్వు నవ్వుతున్నావు కదా, సరే అమ్మా అయినా సరే కొన్ని విషయాలు చెప్తాను నేను, నా భర్త వశిష్ఠ బ్రాహ్మణుడు ఉన్నాడు చూసావు, ఆయన జీవాత్మ ఈ గృహాకాశంలోనే ఉన్నది, అతడు స్వతహాగా ఆత్మస్వరూపుడే కదా, అనగా నిష్క్రియుడే కదా, సర్వ విషయాలకి అతీతుడు ఆవల ఉన్నవాడే కదా, ఇప్పుడు విదూరథ మహారాజై గొప్ప సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు, ఆ అమ్మా సరస్వతీదేవి ఇప్పుడు నాకు ఒక విషయం గుర్తుకొస్తుందమ్మా, నా భర్త వశిష్ఠ బ్రాహ్మణుడు ఒకరోజు ఏం చేశాడంటే సాయంకాలం అలా ఊరి చివరికి వెళ్ళి అదిగో దూరంగా ఉంది చూచావు ఆ కొండ మీద ఒక అనక ఉచిత ప్రదేశంలో కూర్చుని ఉన్నాడు, ఆ సాయంకాలం నా రాత్రి అయిన తర్వాత ఇంటికి వచ్చాడు, ఏమండి ఇంతసేపు ఆలస్యమయ్యింది అని నేను అడిగితే నేను మహారాజును అయితే ఎంత బాగుంటుంది అని నాతో అన్నాడు, ఏంటి మీ చేదత్వం నువ్వేమిటి రాదు అవటం ఏంటి అంటూ నేను కొంచెం హాస్యం పట్టించాను, అడిచాను ఇంట్లో పనులు పట్టించుకోకుండా రాజునవుతాను మహారాజునవుతాను అంటాం ఏంటి అని సతాయించాను, ఆ బహుశా అతని యొక్క వాంఛా బలం చేత కాబోలు, ఇప్పుడు పద్ముడు అయ్యాడు, ఆ పద్ముడి దేహాన్ని కూడా పద్ముడి గృహంలో దేహం చిదించి విధూరథ మహారాజై మహా సంసారాన్నంతా అనుభవిస్తున్నాడు, ఏం ఆశ్చర్యం, ఆకాశంలో వాయువు ఆ వాయువులో సుగంధం ఈ మూడు కూడా, వాయువు ఆకాశాన్ని తాకదు వాయువు ఆకాశంలోనే ఉంటుంది, సుగంధం వాయువుని తాకదు సుగంధం వాయువులోనే ఉంటుంది, అలా ఈ విధంగా ఈ గృహంలో మరొక గృహం ఆ గృహంలో మరో రాజ్యం ఆ రాజ్యంలో ఒక గృహం ఆ రాజ్యంలో ఆ గృహంలో మరొక రాజ్యం ఈ విధంగా ఇవన్నీ ఏర్పడి ఉన్నాయి, నా భర్త విదూరథ నామధేయుడై రాజ్యపాలనలో ఒక పక్క తల మునకలై ఉన్నాడు, మాయ ఎంతటి చమత్కార పూర్తిమైంది, ఉండేటువంటి గృహాకాశంలో కోటాన కోట్ల యోజనములో విస్తీర్ణం గల మహాసామ్రాజ్యాన్ని అతను చూస్తున్నాడు, ఆహా నేను ఇద్దరం ఆకాశ స్వరూపులమే కదా, నా భర్త పాలించే వర్తమానంలో పాలించే రాజ్యము ఆకాశం వంటిది, ఈ గిరిగ్రామము ఆకాశం వంటిది, కానీ స్వకీయమైన కల్పన మహిమ వలన జీవుడు వేల కొద్ది పర్వతములతో నిండిన దృశ్యములతో నిండిన ఆ జగత్తుని అనుభవిస్తున్నాడు, హే లోకమాత ఇప్పుడు నాదొక చిన్న కోరికమ్మా, ఇప్పుడు నా భర్త యొక్క స్థితిని ఆ రాజ్య పాలనను తిలకించాలని కోరిక తీవ్రం అవుతుంది, కాబట్టి మనం మనిద్దరం ఆ రాజ్యమునికి వెళ్దామా అమ్మా, నీలాంటి జగన్మాత నా పక్కన ఉండగా అసాధ్యం ఏమీ ఉండదు కదా, అప్పుడు సరస్వతీదేవి లీలాదేవి అట్లే అవుగాక నీ కోరిక నెరవేరును గాక అని చిరునవ్వుతో చెప్పింది, ఇంకా వాళ్ళిద్దరూ ఆ గృహంలోని ఆకాశ మండలంలో ప్రవేశించారు, మేఘ మార్గాన్ని వాయుపథాన్ని సూర్యచంద్ర మార్గాల్ని ధ్రువలోకాల్ని సిద్ధ సాధ్య భూ స్వర్గ బ్రహ్మలోకాలని అధిగమించారు, శివలోకం విష్ణులోకం విదేహుల లోకాలు ఇవన్నీ కూడా దాటిపోయారు. ఇంతలో పక్కనే ఉన్న లీలా, సరస్వతి పక్కనే ఉన్న లీలాదేవి తన భౌతిక దేహ స్వరూప భౌతికత్వాన్ని భౌతిక భావనను స్మరించింది. అపరిచ్ఛిన్నమైనటువంటి ఆతివాహిక దేహాన్ని ఏమరిచింది. నేను భావనారూపిణిని కదా అని ఏమరిచి భౌతిక రూపాన్ని స్మరించింది. నేను ఐఎమ్ ఏ ఫిజికల్ ఫామ్, ఆమె థాట్ ఫామ్ అనేది ఏమరిచి ఆమె ఫిజికల్ ఫామ్ అనేటువంటి ఒక అనక భావనను ఆశ్రయించి వెనక్కి చూసింది. వెనక్కి చూస్తే ఎక్కడ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు ఏమీ కనిపించలా, అభేద్యమైన చీకటి మాత్రం కనపడుతోంది. ఆ చీకటి నలువైపులా వ్యాపించి ఉన్నది. హే మాతా జగజ్జనని సరస్వతి దేవి, ఇదేమిటి సూర్యుడు చంద్రుడు వాళ్ళ తేజం కూడా ఏమాత్రం కనపడలేదు, ఈ ఘనీభూతమైన చీకటి నలువైపులా ఆవరించింది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు సరస్వతి దేవి అంటుంది, బిడ్డ మనం సూర్య చంద్రాదుల తేజం చొరలేనంత దూరం వచ్చేసాం, అందుకే మనకు అవేమీ కనిపించట్లా. లోతైన నూతిలు అట్టడుగున ఉండి చూస్తే భూమిపైన ఉన్న మినుగుడు పురుగు యొక్క కాంతి కనిపిస్తుందా? లేదు కదా. లీలాదేవి అంటున్నప్పుడు, ఓహో సూర్యుడు కూడా ఒక చిన్న అణువులాగా కనపడినంత దూరంగా వచ్చేసామా, ఎంత ఆశ్చర్యం. ఓ తేజస్వరూపిణి, ఇంకా మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఎటు వెళ్తున్నాం, ఎంతసేపు? సరస్వతి దేవి అంటోంది, బిడ్డ లీలా ఇక మనం బ్రహ్మాండ కర్పం అనేది మనకు బ్రహ్మాండ కర్పరం కనపడబోతోంది. ఈ సూర్య చంద్ర నక్షత్రాలు ఆ బ్రహ్మాండ కర్పరం నుంచి లేచినటువంటి ధూళి కణాల వంటి వారు అని సంభాషించుకుంటూ ఉన్నారు. క్రమంగా అలా సంభాషించుకుంటూ వాళ్ళు బ్రహ్మాండ మండపం చేరారు. ఆ బ్రహ్మాండ మండపాన్ని కూడా శూన్య ప్రదేశాన్ని దాటిపోయారు. ఎవరికి దేని పట్ల సత్యత్వ బుద్ధి ఉంటుందో అది మాత్రమే వారికి వజ్రంగా కఠినమై ఉంటుంది. ఎవరికి దేని పట్ల సత్యత్వ బుద్ధి ఉండదో వారికి అదంతా అత్యంత సౌలభ్యంగా కనబడుతుంది. క్రమంగా శుద్ధ చిత్తులైన ఇద్దరు బ్రహ్మాండ వెలుపల గోడవలే ఆవరించి ఉన్న జల ప్రదేశాన్ని దాటారు. దానికి ఆవల మంచు చర్మం వల్లే కప్పి ఉన్నటువంటి ఒక చోటును కూడా దాటిపోయారు. ఆ తర్వాత అగ్ని, వాయువు, మేఘము, ఆకాశములను చూచారు. ఆ ఆకాశంలో ఇది మొదలు ఇది చివర అనేది ఇక్కడ కనపట్ల. అదంతా అత్యంత విశాలము, శాంతము, ఆదిమధ్యాంతరహితంగా కనిపించింది. ఆయన విశాలము, శాంతము, ఆదిమధ్యాంతరహితం అయినటువంటి ఆత్మలాగా ఆత్మదర్పణంలో దృశ్యంలా వాళ్ళకి బ్రహ్మాండాలన్నీ కనిపించాయి. వాస్తవానికి చిరాకాశంలో బ్రహ్మాండాలు లేవు, బ్రహ్మాండ కర్పకాలు లేవు, అంతా దృష్టి యొక్క భ్రమయే. ఆత్మస్వరూపాన్ని ప్రళయ వాయువులు కూడా స్పృశించలేవు కదా. చిరాకాశాన్ని ఈ భౌతిక ఆకాశం గాని ప్రళయ వాయువులు గాని పంచభూతాలు గాని స్పృశించలేవు కదా. ఈ విధంగా వాళ్ళు ముందుకు వెళ్ళటం జరుగుతోంది. మరికొన్ని విశేషాలు మనం ముందు చెప్పుకోబోతున్నాం. ఏతత్సర్వం సర్వేశ్వర పాదాల వృందార్పణమస్తు లోక కళ్యాణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మంగళంబురా శ్రీరంగ రంగాదీకు మంగళంబురా. లోక కళ్యాణమగుగాక. హరి ఓం తత్సత్.